ప్రయత్నం చేస్తున్న దాంట్లో కొన్ని డెఫినేషన్స్ మనం ఇచ్చుకున్నాం. ఇది మన సంస్థకి సంబంధించినంత వరకే కరెక్ట్. మెల్లిమెల్లిగా ఇది ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత డెఫినేషన్ 100% అవుతుంది. ఎక్కడో అక్కడ మొదలెట్టాలి కదా క్లాసిఫికేషన్. ఎగురుతుంది దానికి మీరు నిజత ఆధ్యాత్మికత అనేటటువంటి పదానికి యోగ విద్యలో, గీతలో, రామాయణంలో, మహాభారతంలో ఇచ్చినటువంటి నిర్వచనాన్ని మనం పట్టుకుంటున్నాం. ద సైన్స్ ఆఫ్ సోలార్ రే, సూర్యకిరణ విజ్ఞానము. మొత్తము యోగ శాస్త్రము సూర్యకిరణ విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటుంది అని అనేక సార్లు మీకు నేను వివరించాను. రావణాసురుణ్ణి రాముడు చంపవలసి వచ్చినప్పుడు కూడా ఆదిత్య హృదయమే నేర్పబడినది. మహాభారతంలో అక్షయపాత్ర గురించి కానీ లేకపోతే శమంతకమణి గురించి కానీ మనం చెప్పుకుంటున్నప్పుడు ఆ సూర్యుని గురించి మనం మాట్లాడుకుంటాం. భగవద్గీతలో కూడా జ్ఞానయోగంలో ఈ విద్యను మొట్టమొదట, ఈ యోగ విద్యను మొట్టమొదట నేను సూర్యుడికి చెప్పాను. ఆ సూర్యుడు ఆ యోగ విద్య ద్వారా ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అది ఈక్వేషన్. ఇంకేత ఇది మీకు గుర్తుండాలి పూర్తిగా. మన డెఫినేషన్ ఆధ్యాత్మిక విద్య అంటే సూర్యకిరణ విద్య మీరు నేర్చుకోకలేకపోతే ఏమవుతుంది, ఇదంతా చదువుకుని అని వస్తుంది. ఇంకేత స్విచ్ ఆన్ ఆఫ్ చేయటమే తెలిసి తర్వాత దాని మెకానిజం మనకి తెలియకపోతే దాన్ని ఉపయోగించుకోలేం మనం. ఇంకేత ఆధ్యాత్మికత ఈజ్ ఈక్వల్ టు సూర్య కిరణ విజ్ఞానము. ఈ సూర్యకిరణ విజ్ఞానంతో పాటు యజ్ఞ విద్య ఒకటి మనం కలుపుతున్నాం. మనం యజ్ఞ విద్య అంటే ఏంటి, కాలము. అంతేత ఇవి రెండే ఉన్నాయి సృష్టిలో. సూర్యుడు ఒకటి ఉన్నాడు, కాలము ఒకటి ఉన్నది. ఆ కాలములో ఒక చక్రీయ గమనములో మొత్తము సృష్టి నడుస్తూ ఉంటుంది. సత్యయుగము, సత్యయుగము తర్వాత త్రేతాయుగము, త్రేతాయుగము తర్వాత ద్వాపరయుగము, ద్వాపరయుగము తర్వాత కలియుగము, మళ్ళీ ద సైకిల్ కంటిన్యూస్. ఈ సైకిల్ కంటిన్యూస్ అనేటటువంటిది కేవలము ఈ మూడు స్థలాల్లోనే సైకిల్ కంటిన్యూ అవుతుంది. గీత ఉంది చూసారు, ఇక్కడ నా రెడ్ ఇది పడుతోంది, అక్కడ ఒక గీత ఉంది. ఈ గీత కింద రూపాల లెవెల నుండి పైన అరూపాల లెవెల నుండి అర్థమవుతోంది కదా. కనిపించింది అందరికి, కనిపించకపోతే కనిపించేటట్టు కూర్చోండి, సర్దుకోండి, గాబరా పడక్కర్లే. లైన్లో కూర్చోవాలి అంటే అది కనిపించదు. అంచేత మీరు ట్విస్ట్ కావచ్చు, అది కనిపించేటట్టు చూసుకోండి. ఈ గీత, ఈ గీత కిందన మనిషి ఉన్నాడు, మానవ జాతి ఈ గీత కిందనే ఉంది. ఇక్కడ ఎక్కడో ఉంది లెవెల్. ఇక్కడ వృక్ష సంపద ఉంది, ఇక్కడ ఖనిజ సంపద ఉంది. ఈ మధ్యన ఈ గీతకి ఈ వృక్ష సంపదకి మధ్య జంతువులు ఉన్నాయి. ఇవి మూడు చేతనత్వాలు, భూర్ భువః స్వః. గాయత్రి మంత్రంలో భూర్ భువ స్వః అని చెప్పబడేది ఈ మూడు తలాల గురించి చెప్పుకుంటున్నాం మనం. అంటే నువ్వు చెప్పుకున్నప్పుడు సూర్యుడి యొక్క ఖనిజ జగత్తులోని మార్పు, సూర్యుడి యొక్క వృక్ష జగత్తుగా మార్పు, సూర్యుడి యొక్క జంతువుగా మార్పు. జంతువు ఇక్కడున్నాడు, ఈ రెడ్ లైట్ తిరుగుతోంది బాక్స్, ఈ బాక్స్ అంతా కూడా జంతు చేతనత్వం. అతి నికృష్టమైనటువంటి జంతు చేతనత్వం నుంచి అతి ఉత్కృష్టమైనటువంటి శరీరధారి అయినటువంటి పరమ గురువులు కూడా, నేనన్న మాటని అర్థం చేసుకుంటున్నాను కదా, శరీరధారి అయినటువంటి పరమ గురువు కూడా ఈ గీత కిందనే ఉన్నారు. దానికంటే పైన లేరు. పైన ఉండాలంటే శరీరం ఉండకూడదు, అది మనం నేర్చుకోవాల్సింది. అంచేత మనం మొత్తము ఆధ్యాత్మిక విద్య ఎక్కడ అంటే ఇక్కడ తిరుగుతున్నాం మనం. ఇంతే, ఈ పైన అసలు ఎవరికి ఏమీ తెలియదు, ఒక యోగులకి తప్ప ఈ మిగతా ఉన్నదంతా ఏమీ తెలియదు. అంటే మన యొక్క జీవిత స్థాయి ఎంత నీచంగా ఉందో అర్థం చేసుకోండి. మనుషులు అనుకుని మనం ఏదో చాలా గాభరా పడిపోతున్నాం తప్ప యాక్చువల్ గా మనకేమీ తెలియదు. మహాయోగులకే, శరీరధారి అయినటువంటి మహాయోగులకే ఈ గీత కింద ఉన్నారని చెప్తున్నాం. అంటే మనం ఎక్కడున్నాం? భగవంతుడు తెలియాలి ఎక్కడున్నాం మనం. అది మీకు కనుక స్పష్టంగా అర్థమవుతే, నేను మీకు ఒక ప్రామిస్ చేశాను, నేను అష్టమి లోపల అంటే రాబోయేటటువంటి 4 రోజుల లోపల మీరు ఏం చెప్పుకోగలుగుతారు, శంకరాచార్య వారు ఏ స్థితిలో ఉన్నారు, బుద్ధుడు ఏ స్థితిలో ఉన్నాడు, రావణాసురుడు ఏ స్థితిలో ఉన్నాడు, రాముడు ఏ స్థితిలో ఉన్నాడు, మనము ఏ స్థితిలో ఉన్నాం, మన దగ్గరికి వస్తున్నటువంటి జంతువులు అవి వస్తూ ఉంటాయి, పెట్ యానిమల్స్, అవి ఏ స్థితిలో ఉంది, పెట్ యానిమల్స్ కానివి ఏ స్థితిలో ఉన్నాయి, ఈ వృక్షాలు ఏ స్థితిలో ఉన్నాయి, గడ్డి ఏ స్థితిలో ఉంది, ఈ మొత్తము మీకు అర్థమవుతుంది, స్థితి అర్థమవుతుంది. ఎంఎస్సీ చదివిన వాడు బీఎస్సీ వాడు కంటే గొప్ప అని తెలుసు మనకి, బీఎస్సీ వాడు ఇంటర్మీడియట్ వాడు కంటే గొప్ప అని తెలుసు. మనం చదవకపోయినా వాడు ఏం చదువుతున్నాడో, వాడి విద్య ఏముందో మనకి తెలియకపోవచ్చు, కానీ స్థాయి అర్థమవుతుంది కదా, అంతే అర్థమవుతుంది. అంచేత మనం పరమజ్ఞానులు ఏమీ అయిపోము, మనం ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. కానీ ఏం తెలుస్తుంది, మనం ఎక్కడున్నామో తెలిస్తే ఇంకా ఎంత దూరమో వెళ్లాలో తెలిసినప్పుడు ఈ కేర్లెస్నెస్ ఉండదు, ఈ లేనిపోని మోహాలు ఉండవు, లేనిపోనటువంటి గందరగోళాలు మనం జీవించము. అది మీ యొక్క స్పీడ్ ఆఫ్ లెర్నింగ్ బట్టి ఉంటుంది, కాస్త జాగ్రత్తగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అంచేత దీన్ని భూర్ భువః స్వః, ఈ ప్లేన్ ఉందే ఈ పై బాక్స్, ఇది మహా ప్లేన్. అంచేత ఈ ప్లేన్ కి వెళ్ళినటువంటి వాళ్ళందరినీ కూడా మహానుభావుడు, మహాత్ముడు, మహా అనేటటువంటి పేరు వస్తుంది. ఈ గీత కింద మహా అనేటటువంటి పేరు రాదు, స్వః స్వార్థపరత్వం. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇదంతా స్వార్థపరత్వం, సెల్ఫ్ సెంటర్డ్. ఏదైనా అంటే నాకేం లాభం అంటాడు, ఏ మాట అడగండి ముందు నేను ఎందుకు చేయాలి, నాకేం లాభం, అసలు నువ్వు జీవించి ఉంటే ప్రపంచానికి ఏం లాభం అని ప్రపంచం అడగటం మొదలెడితే ఏం ప్రమాదం వస్తుందో మరి మనకు తెలియదు కదా. ప్రపంచానికి ఏం లాభం, మనం జీవించి ఉంటే ఏం లాభం లే, సర్వనాశనం చేసి పెట్టాం. కానీ మానవుడు ఎన్విరాన్మెంట్ ని దాన్ని చేసి పెట్టి వృక్షాన్ని బతకనివ్వకుండా, జంతువుని బతకనివ్వకుండా, దేవతలను బతకనివ్వకుండా చేసి పెట్టాం. అంచేత నాకేం లాభం నువ్వు అడిగితే మనం చాలా ప్రమాదాల్లో పడతాం. అసలు నువ్వు ఉంటే మాకేం లాభం అని ప్రకృతి అడిగితే అసలు ఏంటి ఇవ్వచ్చు మనకి, వన్ వే టికెట్, హిట్లర్ గ్యాస్ ఛాంబర్ అందరినీ నుంచో పెట్టేటి ఒక గ్యాస్ ఛాంబర్ లో పడేస్తే ఖచ్చితంగా ప్రకృతి ఆనందిస్తుంది అని మీకు నమ్మకం లేదా, బాధ వేసిన ఆ విషయం. నేనేం చేశానండి, హాని కలగజేస్తున్న వాడిని అడ్డుకోకపోయినా నువ్వు పాపివే. ఆధ్యాత్మిక జగత్తులో పాపపుణ్యాల వివేచన నీ యొక్క లాప్రకారం ఉండదు, తెలిసి నువ్వు సహాయపడలేకపోతే నువ్వు పాపివే. ఇంకా ఒక ఫార్ములా గుర్తుంచుకోండి, నాలెడ్జ్ నాట్ యూజ్డ్ ఈజ్ సిన్. ఇది ఒక మహామంత్రము. అందుకే జ్ఞానం రాదు చాలా మందికి, మాకు జ్ఞానం రావాలి, జ్ఞానభిక్ష పెట్టండి, మాకు ఇది చేయండి అది చేయండి అని అడుగుతారు. కానీ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ గ్రేట్నెస్, నేచర్ ఎంత మంచిదంటే తల్లి, అసలు వీడికి జ్ఞానం ఇస్తే వీడు ఉపయోగించుకోలేడు. ఉపయోగించుకోకుండా పెద్ద జ్ఞానం ఇచ్చిందనుకోండి ఏమవుతాడు, పాపి అవుతాడు. ఎలా అని అడుగుతారు, జ్ఞానం ఉపయోగించుకోకపోతే పాపం ఎలా అవుతుంది అని. ఇక్కడే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది అనుకుందాం, ఓ డాక్టర్ ఉన్నాడు, మనం ఉన్నాం, మనమే హెల్ప్ చేయలేము, వాడికి కట్టుకట్టలేము, ఏది ప్రమాదం ఏందో తెలియదు, ఏమి చేయండి, హెల్ప్లెస్ గా చూస్తూ ఉంటాం. మా అవుతే వాడిని తీసుకెళ్లి ఎక్కడో పడుకోబెట్టడం, క్లీనింగ్ ఏదో చేస్తాం, అందుకంటే మనం చేయగలిగేది. డాక్టర్ ఏం చేయగలడు, సవ్యమైనటువంటి టైంలో కనుక వాడు వాడికి మందు ఇవ్వగలిగితే వాడు బతికిపోతాడు. వాడు ఉపయోగించుకోలేదు ఆ జ్ఞానాన్ని. ఎందుకంటే డబ్బు ఏమి ఇస్తాడు వీడు, నా డబ్బు ఇవ్వడిగా. ఈ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో అసలు మానవ జాతి వెళ్తోందో మీరు అవగాహన చేసుకుని ముందు మీరు జాగ్రత్త పడి వినేవాళ్ళకి చెప్పండి. ఎవడైతే తన విద్యను తెలిసి కూడా ఉపయోగించుకోడో వాడు మహాపాపి అవుతాడు. ఇప్పుడు జరుగుతుందంతే కదా, అంత డాక్టర్లు డబ్బు అడిగితే గాని మంది ఇవ్వను అని అందరూ డాక్టర్ మీద పడతారు. లెక్చరర్ గారు ఏం చేస్తున్నారు, జీతం ఇవ్వకుండా నువ్వు చెప్తావా, ట్యూషన్ డబ్బులు ఇవ్వకుండా ట్యూషన్ చెప్తావా? ఇదంతా తప్పసలు. ఇదంతా కూడా ఎప్పుడో అప్పుడు మనం అందరము కూడా ఈ కంబైన్డ్ కర్మకి ఫలితం అనుభవించవలసినది. ఎస్కేప్ తో మాత్రం లేదు, అది మాత్రం గుర్తుంచుకోండి, కాంట ఎస్కేప్ ఇట్. కానీ సామూహికంగా మీరేం చేయవచ్చు అంటే దాన్ని డైల్యూట్ చేసుకోవచ్చు. యాసిడ్ అది పడినప్పుడు ఏం చేస్తామంటే నీళ్ళలో చాలా సేపు ఉంచుకోమంటాం. నీళ్ళలో చాలా సేపు ఉంచుకోమంటే యాసిడ్ ఏం అవ్వదు, యాసిడ్ అలాగే ఉంటుంది, కానీ అది డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోతుంది కనుక మీకు ఆ బాధ తెలియదు. చెప్పింది అర్థం అవుతుంది కదా, నాలెడ్జ్ నాట్ యూజ్ ఈజ్ సిన్. అంచేత ఇప్పుడు మీరు ఈ క్లాసులు వింటున్నప్పుడు మీరు చాలా భయంకరమైనటువంటి ప్రమాదానికి లోను కాబోతున్నారు. ఏంటా ప్రమాదం? ఇది మీరు తెలుసుకున్న తర్వాత దీన్ని ఆచరించకపోతే, మరి చూసుకోండి మీరు క్లాసు వింటారు లేకపోతే ఆ ప్రమాదాన్ని వస్తుంది కదా అని క్లాసు వదిలేసుకుంటారు. కానీ అది డేంజర్ చెప్పకపోవడం తప్పు. లాలో నాకు కరెక్ట్ గా తెలియదు, వింటూ ఉంటాను మా వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే, పోలీస్ స్టేషన్ లో ఎవరినైనా పెట్టినప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడబోతున్నప్పుడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఎవడైతే వాళ్ళు ఇంటరోగేట్ చేస్తున్నాడో వాడు వాడికి చెప్పాలి, నువ్వు వాడింది నువ్వు చెప్పింది నీకు అగేనెస్ట్ గా ఉపయోగపడుతుంది, నువ్వు చెప్పే ముందు ఆలోచించుకుని మాట్లాడు, కావాలంటే నువ్వు నీ లాయర్ని పిలిపించుకో, లాయర్ యొక్క సమక్షంలో లాయర్ చెప్పమన్నది చెప్పు అని వార్నింగ్ వాళ్ళు ఇస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ అదొక రూల్ ఉందిట. మరి అక్కడ రూల్ వాళ్ళు పాటించినా పాటించకపోయినా మరి గురుస్థానంలో ఆధ్యాత్మిక జగత్తులో పాటించాల్సిందే కదా. అంచేత నేను పాటించేశాను. అంచేత మీరు గుర్తుంచుకోండి, నేను మీకు వార్నింగ్ ఇచ్చాను. తెలిసినటువంటి జ్ఞానాన్ని మీరు ఉపయోగించుకోకపోతే ఇప్పటివరకు మీకున్నటువంటి పాపాలు మీ నెత్తి మీద ఉండనే ఉన్నాయి. ఇది కాకుండా ఈ పాపం ఇంకా పెద్ద పాపం ఇది. అంచేత ఒక మనిషి చనిపోతున్న వాడికి హెల్ప్ చేయలేకపోతే వాడికి చేత కాదు కనుక హెల్ప్ చేయలేదు. డాక్టర్ హెల్ప్ చేయకపోతే తెలిసి హెల్ప్ చేయలేదు. అర్థమవుతోంది కదా? అంచేత ఈ వార్నింగ్ మీకు ఇచ్చేది అర్థమైందా లేదా అందరికి? ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేయాల్సి వస్తుంది? మీరు యూజ్ చేయాల్సి వస్తుంది. చెప్పడం కాదు, ముందు మీకు తెలియాలిగా. నాలెడ్జ్ చెప్పడం వేరు, ఆచరించడం వేరు. అందుకే ప్రాక్టికల్స్ అంటాం. సైన్స్ లో చిన్న చిన్న టెస్ట్లు ఉంటాయి, కెమిస్ట్రీలో అవి రావు ఎవరికి, టీచర్స్ కి రావు. కార్బొనేట్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కెమికల్స్ మేము కాలేజీలో పెట్టాం, వచ్చింది రాసుకోండి పో అంటాం. నిజంగా ఆ టెస్ట్ ఎవరికి రాదు, ఎందుకంటే చేయం కనుక. రాసేస్తాడు మార్కులు వచ్చేస్తాయి. రేపు ల్యాబొరేటరీలో పనిచేస్తున్నప్పుడు నిజంగా వాడు అనాలిసిస్ చేయాలి కాంపౌండ్ ని. ఏమవుతాడు అప్పుడు వాడు? మీకు తెలియదు వాడి గతి ఏమవుతుందో. ఉందని చెప్పాలా లేదని చెప్పాలా, నాకు రాదని చెప్పాలా? రాదని చెప్తే ఉద్యోగం ఊడుతుంది, ఉందని చెప్తే కొంపలు అంటుకుంటాయి. అక్కడ ఆ సబ్స్టెన్స్ లో ఫలానా ఐటమ్ ఉందో లేదో నువ్వు లేదు లేనిది ఉందని చెప్పేసి, ఉన్నది లేదని చెప్పేసి చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. అందుకే చాలా కంపెనీస్ లో డ్రగ్స్, మీకు మెడిసిన్ లో అనుభవం ఉందో లేదో, కొన్ని కంపెనీల మంది అసలు పనిచేయవు. అదే కాంబినేషన్, కొన్ని కంపెనీస్ మంది చాలా బాగా పనిచేస్తాయి. దానికి అసలు కారణం ఏంటంటే ఆ కెమిస్ట్, ఆ కెమిస్ట్ దేవునికి తెలియాలి ఎవడున్నాడు అక్కడ మందు తయారు చేస్తున్నటువంటి కెమిస్ట్. వాడు బ్యూరెట్ పట్టుకోవడం రాకపోవచ్చు, పిపెట్ పట్టుకోవడం చేత కాకపోవచ్చు, వాడికి ఎంఎస్సీ డిగ్రీ ఉంటుంది, వాడిని ల్యాబ్లో టెక్నీషియన్ గా పెట్టేస్తారు, నాకు రాదని చెప్పలేడు వాడు, వాడు ఇంత పోసేస్తూ ఉంటాడు అక్కడ, పోసేసాక ఇది వాల్యూ అంటాడు. ఆ పైన ఉన్నటువంటి వాడు ఈ వాల్యూ కరెక్ట్ అవునా కాదో చెక్ చేసుకోవడానికి టైం ఎక్కడ ఉంటుంది, వేసేస్తాడు మందు పనిచేయదు. బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ చాలా గందరగోళాలు ఇలాంటివి జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక విద్యలో కూడా అదే గందరగోళం జరుగుతుంది. రకరకాలైనటువంటి ఆధ్యాత్మిక ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎవరికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము లేదు. మన బోగస్ ఎంఎస్సీ డిగ్రీస్ లాగే, బోగస్ ఇంజనీరింగ్ డిగ్రీస్ లాగే బోగస్ ఆధ్యాత్మిక సంస్కరణ ఉన్నాయి. మరి మనం దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. మనం నేర్చుకోదలుచుకున్నటువంటి వాడు బాధను వెళ్లి మనం బాగు చేయక్కర్లే, నువ్వు వెళ్ళకు అక్కడికి. కానీ అక్కడికి వెళ్లి అక్కడ చెప్పినటువంటి విద్యను నేర్చుకుని నువ్వు ఉపయోగించుకోగలిగితే ఇట్స్ ఓకే. వాడు చెప్పిన విద్య కరెక్టే, ఏమి తప్పుతోంది? ఆచరణ తప్పుతోంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంతేత పూర్తిగా నేను బ్రెయిన్ వాష్ చేసేసినట్టేనా? మీకు భయం వచ్చిందా? మీరు భయపడుతున్నారా? భయపడటం లేదంటే నేను మీకు భయపెట్టలేకపోయాను. నేను కరెక్ట్ గా మీరు భయపడాలి. మనం చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు నేర్చుకుంటున్నాం. మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ విషయాలు మీరు ఆచరించకపోతే ఎన్ని విచిత్ర చిత్రమైనటువంటి పరిస్థితులు మీకు అడ్డంకులుగా ఏర్పడతాయో మీకు తెలియదు. అందుకే చాలా మంది మేము పూజ చేయటం మొదలెట్టిన దగ్గర నుంచి కష్టాలు వచ్చాయంటారు. కర్మ అంతే, అది నువ్వు కరెక్ట్ గా చేయటంలే. నువ్వు కరెక్ట్ గా చేస్తే ప్రమాదం ఏమొస్తుంది? అర్థమైంది కదా? అంచేత ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ క్లాసెస్ లో ముఖ్యంగా నేను దీని మీద ఎక్కువ స్ట్రెస్ చేయబోతున్నాను. నేను ఆచరణ మీద, మీరు ఎలా ఆచరణ చేస్తారు అని. అంచేత మీకు నచ్చినా నచ్చకపోయినా 21 సార్లు మీరు ఓంకారం సవ్యంగా చేయండి. మీరు ఇంకా సవ్యంగా చేయటం లేదు. సవ్యంగా 21 సార్లు ఓంకారం చేసాక అసలు మీకు ఓపిక ఉండదు, ధనాంధ్ర పడిపోతారు, మీరు నిరసం వచ్చేస్తుంది మీకు. క్లాస్ 21 సార్లు ఓంకారం విన్నాక మీరు క్లాస్ వింటున్నారు అంటే ఇంకా కరెక్ట్ గా రాలేదు అని. అసలు తప్పేం కాదు, అది ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేసి ఉంటే అందరూ మహాత్ములు అయిపోయి ఉండరు. 5-6 సంవత్సరాలు పడుతుంది ఆ కరెక్ట్ రిధం మీరు పట్టుకోవటానికి. రోజు ఇంత అవస్థ పడితే ఎప్పుడో ఒకసారి మాస్టర్ వచ్చినప్పుడు సరే రైట్ అంటే అసలు ఇంకుదరదు. ఇంకేత ఆ తపన 1వ క్లాసు నుంచి ఇంజనీరింగ్ పూర్తయ్యేంత వరకు రోజు ఎన్ని గంటలు పిల్లలు చదువుతున్నారు? ఇంటర్లో మీరు చదివిస్తున్నారు కదా. వాళ్ళని డబ్బు సంపాదించక్కర్లేదు, మీరేమీ చేయక్కర్లేదు బాబు, మీరు చదువుకోండి అని చెప్తున్నాం కదా. అలాగా మీరు ఒక తీవ్రమైనటువంటి నిర్ణయం తీసుకోండి, మినిమం 2 అవర్స్, మాక్సిమం 4 అవర్స్ పెర్ డే. ఇది చెప్పింది చాలా జాగ్రత్తగా ఆచరించటమే కరెక్టే, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. అక్కడ మినిమం 2 అవర్స్, మాక్సిమం అంతకంటే 4 అవర్స్ కంటే ఎక్కువ చేయొద్దు. అసలు 2 అవర్స్ కంటే తక్కువ చేయొద్దు. కానీ ఇంకా రెస్ట్ డే మాత్రం ఉండదు ఆధ్యాత్మిక. సూర్యుడికి రెస్ట్ లేదు కదా. ఇవాళ సీఎల్ పెడతానని పాపం సూర్యుడు ఎప్పుడు పెట్టుకున్నట్టు నాకు తెలియదు. అంచేత మాస్టర్ రోజు చేస్తున్నాం కదా సంవత్సరాలు తరబడి, ఇవాళ రెస్ట్ పెట్టుకుంటాను అంటే మీకు సూర్యకిరణ విజ్ఞానం చదివే హక్కు లేదు. అంచేత నో రెస్ట్. భోజనానికి రెస్ట్ లేదు కదా. ఉపవాసం చేయమన్న రోజు ఎక్కువ ఆకలిస్తుంది. ఉపవాసం చేయమన్న రోజు కూడా ఏదో ఒకటి తింటాం మనం. అంచేత రెస్ట్ ఏం లేదు ఎక్కడ ఆహారం తీసుకోవటానికి. అంచేత ఈ కండిషన్ నాలెడ్జ్ లో, మొదట నాలెడ్జ్ మీరు ఆచరణలో చేయవలసింది. ఇది మినిమం 2 అవర్స్, మాక్సిమం 4 అవర్స్. ఇది కాక మన ఆధ్యాత్మిక జీవిత విధానంలో 5 నవరాత్రులు ఉన్నాయి. ఈ 5 నవరాత్రులు మీరు చాలా సీరియస్ గా సాధన చేసుకోవాలి. అక్కడ మాక్సిమం 4 కాదు, అక్కడ మాక్సిమం 24. మాక్సిమం మీరు చేయగలిగితే 9 రోజులు, రోజుకి ఎంత చేయాలి? అంతకంటే ఎక్కువ మీరు చేయలేరు కనుక ఆ లాస్ట్ నేను చెప్పుండేవాడిని, అంతకంటే ఎక్కువ చేసుకోండి అని. అంచేత ఆ రేంజ్ లో అంటే 5, 9, 40 రోజులు సంవత్సరానికి మీరు చాలా ఎక్కువ కష్టపడతారు. మిగతా రోజులలో మినిమం 2 అవర్స్, మాక్సిమం 4 అవర్స్ కంటే ఎక్కువ చెయ్యవద్దు. వద్దు అంటే వద్దనే అర్థం అవుతుంది. నేను చేస్తామండి, మీ ఇష్టం అది. మీరు చేస్తామంటే నాకే అభ్యంతరం. మీరు రోజు చేసుకోండి, 365 డేస్, 24 అవర్స్ చేసుకుంటామంటే మంచిదే. కానీ అవసరం లేదు. చేసుకుంటే దాని లాభాలు దానికి గ్యారంటీగా ఉంటాయి కదా, క్లియర్ గా ఉంది కదా. అంటే మొదట ఆచరణ సూత్రాలు 2 అవర్స్, 4 అవర్స్ పెర్ డే సంవత్సరంలో నవరాత్రి క్యాంపులు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ చాలా యాక్టివ్ గా మీరు పాల్పంచుకోవాలి. వీలైతే సెంట్రలైజ్డ్ నవరాత్రి, వీలు లేకపోతే ఏ ఊళ్ళో జరిగేటటువంటి ఆ ఊళ్ళో నవరాత్రులు. కానీ యూనిఫామ్ టైం టేబుల్ ఉండాలి. ఇప్పుడు ఎంఎస్సీ మీరు గుంటూరులో చదివినా, హైదరాబాద్ లో చదివినా, ఆక్స్ఫర్డ్ లో చదివినా, మీకు ఎంఎస్సీ కానీ బీఎస్సీ డిగ్రీ ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు బీఎస్సీ చదివావా ఎంఎస్సీ చదివావా అని ఎవడు అడగడు. యు ఆర్ యాక్సెప్టెడ్. ఇంకేత యూనిఫామ్ కోర్స్, ఎక్కడ వీడు బీఎస్సీ చదివినా వీడికి ఈ మాత్రం జ్ఞానం ఉంటుంది, ఎక్కడ వీడు ఎంఎస్సీ చదివినా వీడికి ఈ మాత్రం జ్ఞానం ఉంటుంది అన్నట్టే మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ మాత్రము జ్ఞానము ఇక్కడ ఉంటుంది అనేటటువంటి విధానముగా మనము కార్యక్రమం రూపొందించుకోబోతున్నాము. దాంట్లో ఇది మొదటి నవరాత్రి. రూపొందించుకోబోయేటటువంటి దాంట్లో. దీంట్లో ఏమేమి మనం నేర్చుకుంటున్నాం? బేసిక్స్ ఆఫ్ యజ్ఞ, యజ్ఞాహుతుల యొక్క బేసిక్స్ మీరు నేర్చుకుంటున్నారు. రెండోది ఏంటి నేర్చుకుంటున్నారు? బేసిక్స్ ఆఫ్ కుండలిని చెప్తున్నాను నేను మీకు. మూలాధార చక్రం ఎలా పనిచేస్తుంది, స్వాధిష్టాన చక్రం ఎలా పనిచేస్తుంది, దాని బేసిక్స్ నేర్పుతున్నాను. మూడోది ఏం చెప్తున్నాను? ద ఎంటైర్ సిలబస్. ఈ క్లాసుల్లో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే మీరు ఇక్కడ నుంచి మొదలెట్టి ఇక్కడ వరకు వెళ్తారు. ఆది తలము ఎక్కడుంది? ఆది అని ఇది ఇక్కడ ఆది పరాశక్తి పాలయమాం అనేటటువంటి మాటలు, ఆది శేషుడు అనేటటువంటి ఈ మాటలన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. కానీ ఇంట్రెస్టింగ్ ఇది చూశారా మీరు, ఈ మంతా ఖాళీగా ఉన్న ఈ బాక్సులంతా కూడా మన బుర్రల్లో వీటి గురించి ఏ విధమైనటువంటి జ్ఞానము లేదు. ఒక బిగ్ చంక్ ఆఫ్ బ్లాంక్నెస్. అదే పతంజలి యోగ సూత్రాల గురించి టానీ నేడర్ అనేటటువంటి సైంటిస్ట్ రీసెర్చ్ చేసి కనిపెట్టింది ఏంటి అంటే అందరి బుర్రల్లోనూ కన్నాలుంటాయి, ఎంటీ మ్యాటర్. కన్నాలుంటాయి అంటే అర్థం ఏంటి? బుర్రలో ఏమీ లేదు. ఎవరి బుర్రలో ఏమీ లేదన్నాడు? మీ బుర్రలో నా బుర్రలో కాదు. పీక్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రెసిడెంట్స్, ఎకానమిక్ రిఫార్మర్స్, బ్యాంక్ చైర్మన్స్, హాలీవుడ్ యాక్టర్స్, అంటే లైఫ్ లో చాలా పీక్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బ్రెయిన్ ఎలక్ట్రో ఎన్సిఫిలోగ్రాఫ్ తీశాడు అతను. తీస్తే ఆశ్చర్యం ఏంటంటే అందరి బుర్రల్లోనూ కన్నాలు కనిపించాయి అతనికి. బుర్ర లేదని అనమాట డైరెక్ట్ గా చెప్పడం, కన్నాలు ఉన్నాయన్నాడు. యాక్చువల్ గా ఏం చెప్పాలి? ఆల్ ఆర్ బ్రెయిన్లెస్ అన్నాడు. వాళ్ళు అప్పుడు పతంజలి యోగ సూత్రాలు వాళ్ళ చేత చదివిస్తే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా రెండు మూడేళ్లలో ఆ బ్రెయిన్ లో ఉన్నటువంటి కన్నాలు పూడుకోవటం మొదలైతే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వాళ్ళ జీవితాలలో మార్పులు రావటం మొదలైతాయి. అంటే రోగగ్రస్తులు అయ్యాకే వెళ్తారు వాళ్ళు డాక్టర్ల దగ్గరికి. అంచేత కన్నాలు ఇవి మనకి దీని గురించి ఏమీ తెలియదు, బుద్ధి గురించి మనకి ఏమీ తెలియదు. మనం అందరం కూడా బుద్ధిహీనులమే. ఇమ్మీడియట్ గా ఒళ్ళు మండిపోతుంది చాలా మందికి. కూర్చున్నాడు అక్కడ, నోటికి వచ్చినట్టు వాగుడు వాగిస్తున్నాడు. కిందకి దిగి చెప్తాం అసలు బుద్ధి ఉందో లేదో. కానీ మీరు బుద్ధిహీనులు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే అంత ధైర్యంగా, సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పినా సిగరెట్ల అమ్మకం ఇంకా జరుగుతోంది సమాజంలో అంటే మన వల్లే జరుగుతోంది. మనం బుద్ధిహీనులం కాకేంటి? ఏది అవిచితమో ఏది మంచిది కాదో అది తక్షణం మానేయగలగాలి కదా. బుద్ధి ఉన్నవాడు నిప్పులో చేపెట్టకురా కాలుతుంది అంటే ఎలా కాలుతుందో చూస్తానన్నాడు అనుకోడు, బుద్ధిహీనుడేగా. అంచేత అనేక మంది అనేక రకాలుగా అనుభవాలు అవి తెచ్చుకుని మీ జీవితాలలో ఈ మార్పులు తెచ్చుకోండి. మీ జీవితాలలో మెయిన్ గా రెండు మార్పులు రావాలి, ఆసనాలు ప్రాణాయామాలు మీ జీవితంలో భాగం అయిపోవాలి. నేను రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తాను పని మీద అని ఎవరితో అయినా చెప్తే దాని అర్థం ఏంటి? మనం నిద్ర లేచాక నేచర్ కాల్స్ అన్ని తీసుకున్నాక స్నానం అంతా చేసుకున్నాక మనకి నచ్చిన పౌడర్ మొహం నిండా కుట్టుకున్నాక ఇదంతా మనం చెప్పాం వాడికి ఇదంతా చేస్తామని. నేను పొద్దున్న మీ ఇంటికి వస్తాను అంటే అర్థం ఏంటి? ఇవంతా మనం పూర్తి చేసేసుకున్నామని అర్థం, టిఫిన్ చేసి వచ్చామని అర్థం. లేకపోతే నువ్వు టిఫిన్ పెడతావు అనుకుని వచ్చావని చెప్పాం కదా, అది వాళ్ళ చాలా క్లోజ్ ఫ్రెండ్ అవుతే తప్ప కదా. అలాగే ఆసన ప్రాణాయామాలు మీరు చేశారా లేదా అని అడగడం కాదు, మీరు రోగగ్రస్తులైపోయి ఇంకా శరీరం కదపలేని కోమా స్థితిలో ఉంటే తప్ప ఆసన ప్రాణాయామాలు మానకూడని మానసిక స్థితి మీకు రావాలి. లేకపోతే మీరు ఎన్ని కబుర్లైనా వినండి ఇదే దాటరు, ఇక్కడే ఉంటారు. కబుర్లు ఎంతైనా చెప్పండి దానికే ఉంది, కబుర్లు చెప్పినంత మాత్రాన మనం ఏ స్థితికి వెళ్ళలేము. ఆసనాలు నువ్వు వేయటం లేదు, ఆసనాలు మీరు ప్రాక్టీస్ చేయటం లేదు, ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఎదగరు. ఎవడైనా మీరు ఎదుగుతారు అని చెప్తే మోసగిస్తున్నాడు వాడు మిమ్మల్ని, అది గుర్తుంచుకోండి. ఇంచేత మీరు ఆసనాలను ఎంత కరెక్ట్ గా వేస్తే అంత కరెక్ట్ గా ఎక్కడ మార్పు వస్తుంది? ఇదేంటిది? మినరల్ కింగ్డమ్ లో మార్పు వస్తుంది, మన సెల్స్ లో మార్పు వస్తుంది. రోగగ్రస్తమైనటువంటి సెల్స్ సహజంగానే ఆరోగ్యవంతం అవుతాయి. ఇంచేత మీ రోగాలన్నీ పోవటానికి కారణం ఏంటి అంటే ఆసనాలు కరెక్ట్ గా వేసుకుంటే డాక్టర్లు అక్కర్లేదు, డాక్టర్లు ఉండక్కర్లేదు. యాక్చువల్ గా అవసరం లేదు, ఇన్ని మందులు అక్కర్లేదు, ఇంతమంది డాక్టర్లు ఈ రకంగా చేయక్కలే. అప్పుడు డాక్టర్లు అవసరం అవుతారు, అప్పుడు చేసేటటువంటి సాధనలు, అప్పుడు చేసేటటువంటి వైద్య విధానం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు అసలు వైద్య విధానం ఏం లేదు, మీకు ఒక రోగం తగ్గిస్తే ఇంకో రోగం వస్తుంది. మీకు మీకు అర్థం అవటం లేదు, అది ఎన్నిసార్లు చేసినా మనం అందరము రోగగ్రస్తులు అయిపోయి ఎయిడ్స్ అనేటటువంటి రోగం వచ్చేసి మిమ్మల్ని ముంచేస్తోంది మరో అని డాక్టర్లు చెప్తున్నారు. కానీ అది రావటానికి కారణం డాక్టర్లే, వైద్యులే. తెలుసు కదా ఎయిడ్స్ అంటే ఏంటో, యాంటీ ఇమ్యూనిటీ. మీ శరీరము రోగ నివారణ శక్తి కోల్పోతుంది. దేనివల్ల కోల్పోతుంది అంటే యాంటీబయాటిక్స్ వల్ల కోల్పోతుంది. అది అందరి డాక్టర్లకి తెలుసు. యాంటీబయాటిక్ వాడి మీరు రోగం తగ్గించుకున్నాక జాగ్రత్తగా ఎందుకు ఉండాలి అంటే, మళ్లీ అది కరెక్ట్ గా అందులో ఉన్నటువంటి యాంటీబయాటిక్స్ పోనంత వరకు కూడా మీ శరీరము రోగ నివారణ శక్తి కోల్పోయి ఉంటుంది. అంచేత నువ్వు వాడినటువంటి యాంటీబయాటిక్స్ వల్ల ఈ రోగాలు వస్తున్నాయి. దానికి ఏదో పిచ్చి కారణాలు చెప్తారు, మనం మూర్ఖులుగా వాళ్ళ మాట వింటూ ఉంటాం. అందుకోసమైనా నాలెడ్జ్ నాట్ యూజ్డ్ ఇన్ సిన్ అని చెప్తున్నది ఈ మొత్తము నవరాత్రులలో. ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయగలిగినా ఖచ్చితంగా మీకు రోగాలు పోతాయి, మీ కుటుంబంలో రోగాలు ఉండవు. కానీ ఆసనాలు వేశానండి 2 నిమిషాలు రోజుకి, కనీసము మీరు అరగంట సేపు ఆసనాలు వేయాలి. ఆ ఆసనాలు వేస్తున్నప్పుడు వేసే విధానంలో వేసాలి. చదివానండి అంటాడు స్టూడెంట్ ప్రశ్నలు అడిగితే. చదివానండి అంటే అర్థం ఏంటి, అడిగిన ప్రశ్నకి నువ్వు జవాబు చెప్పగలగాలి. అంచేత ఆసనం మీరు వేయగలగాలి అంటే అర్థం ఏంటి అంటే, ఆసనం వేయగానే మీ చేతనత్వంలో మార్పు రావాలి. వస్తుంది, కానీ ఒకరోజు 2 రోజుల్లో రాదు. అంచేత మీ జీవితాలలో రోజుకి 1 గంట సేపు ఈ ఆసనాలకి కేటాయించవలసినటువంటి అవసరం చాలా ఎక్కువ ఉంది. అంచేత మినిమం 2 అవర్స్ లో, రోజుకి 2 అవర్స్ ఇవ్వమని చెప్పాను కదా, అంచేత మినిమం అందులో 1 అవర్ కానీ 40 మినిట్స్ కానీ దేనికి ఇవ్వాల్సి వస్తుంది, మీరు ఆసనాలకి ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఆసనాలు వేసిన తర్వాత ఇంకొక 20 మినిట్స్ మీరు శ్వాసకి ఇవ్వాల్సి వస్తుంది, ప్రాణాయామానికి ఇవ్వాల్సి వస్తుంది. అంచేత 1 అవర్ 20 మినిట్స్ కానీ 1 అవర్ కానీ, 1 అవర్ అయితే ఎంత, 40 మినిట్స్ ఆసనాలకి, 20 మినిట్స్ ప్రాణాయామానికి. లేదు 1 అవర్ 20 మినిట్స్ అంటే అర్థం ఏంటి, 1 అవర్ ఆసనాలకి, 20 మినిట్స్ ప్రాణాయామానికి. చెప్పిన టైము చెప్పినంత ఇవ్వండి, ఎక్కువ ఇవ్వద్దు తక్కువ ఇవ్వద్దు. అన్నం ఉడకాలి అంటే 1 నిమిషం ఎక్కువ ఉడికించినా 1 నిమిషం తక్కువ ఉడికించినా అంతేగా. ఇక్కడ కూడా అంతే, ఎంత టైం మీకు చెప్పబడుతోందో అంత టైం సవ్యంగా ఉపయోగించుకోండి. నేను ప్రాణాయామం వేయటానికి ఆసనాలు వేయటం మొదలెట్టానండి అని ఒకడు వచ్చాడు, శవాసనం వేసేటవాడు, 1 గంట సేపు శవాసనం వేస్తూనే ఉన్నాడు. మరి అలాంటి పిచ్చి పనులు చేసి మేము ఆసనాలు వేసేవాళ్ళని మీరు నన్ను మోసగిస్తే ఏం లాభం లేదు, మిమ్మల్ని మోసగించుకోకండి. అర్థమైంది కదా, తీవ్రంగా చెప్పబడినటువంటి ఆ ఆసన ప్రాణాయామాలను కనుక మీరు కరెక్ట్ గా చేసుకోగలిగితే ఈ 2 దాటిస్తారు. మీరు ఫిజికల్ ప్లేన్ దాటిస్తారు, ఆస్ట్రల్ ప్లేన్ దాటిస్తారు క్రమక్రమంగా. ఇదే ఒక రోజులో ఏం జరగదు, 1 సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 5-6 నెలల్లోనే అయిపోవచ్చు. ఇంచేత ఇదంతా కూడా మీ తీవ్రత బట్టి ఉంటుంది, మీ భావ సంవేదనను బట్టి ఉంటుంది, మీ రెగ్యులారిటీ బట్టి ఉంటుంది. ఇంచేత ఇవి 2 చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇదేంటన్నాను, ప్రాణాయామము, ఇది ఆసనాలు. ప్రాణాయామము కామ జగత్తును కంట్రోల్ చేస్తుంది, ఫిజికల్ ప్లేస్ స్థూల జగత్తు భౌతిక జగత్తును కంట్రోల్ చేస్తుంది. మెజారిటీ ఈనాడు మానవులలో ఉన్నటువంటి అతి ఎక్కువ మంది వ్యక్తులు ఈ తలంలో ఉన్నారు, కోరికల తలంలో ఉన్నారు. అంతకంటే పైన లేరు, వాళ్ళు కింద లేరు, అంటే జంతువుల కంటే హీన స్థాయిలో ఉన్నారు అన్నది గుర్తుంచుకోండి. మీరు మనకి నచ్చినా నచ్చకపోయినా వాస్తవం మీకు ఎంత తొందరగా తెలిస్తే మీరు అంత తొందరగా దాన్ని దాటేయగలుగుతారు. మనం మనుష్యులము జంతువులము అనుకుంటున్నాం, మీరు మనిషి కాదు జంతువా కాదు, మీరు ఇది దాటి వెళ్ళలేకపోతున్నారు. డిజైర్ మీరు పూజ చేసినా ఏది చేసినా కోరికతోనే, కోరిక లేకపోతే అసలు ఏం చేయలేరు మీరు. అంటే కోరికలకి ఎంత బాధిస అయిపోయింది, ఆఖరికి జీవన్ముక్తి కావాలని చేసుకున్నటువంటి వాడు కూడా ఈ తలంలోనే ఉన్నాడు, వాడు కోరికల తలంలోనే ఉన్నాడు. వాడు పేరు చాలా గొప్ప పేరు పెడుతున్నాడు, వాడు నేను ముక్తి కోసం చేస్తున్నాను అంటున్నాడు వాడు, కానీ ఎక్కడుంది వాడి మనస్సు? కోరికల్లోనే ఉంది. ఈ అనాలిసిస్ మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు కోరికల్ని మీరు వదిలేసుకోగలగాలి. ఎందుకు కోరికల్ని వదిలేసుకోవాలి మీరు? ఎందుకంటే మీ కోరికలకి మీ శరీరానికి అసలు లింక్ ఎక్కడా లేదు. మీ యొక్క ప్రమేయం లేకుండానే మీ శరీరంలో చాలా అద్భుతాలు జరిగిపోతున్నాయి. అన్నం అరుగుతోంది, మీకు తెలిసే ఎలా అరుగుతోంది? డాక్టర్లకు కూడా ఎందుకు అలా జరుగుతుందో తెలియదు. అలా జరుగుతోందని తెలుసు, కానీ అసలు ఆ ఎంజైమ్స్ ఎందుకు సెక్రీట్ అవ్వాలి, లివర్ అలాగే ఎందుకు పనిచేయాలి, స్ప్లీన్ అలాగే ఎందుకు పనిచేయాలి, అది అలా పనిచేసేటట్టు ప్రకృతిలో మార్పులు ఎలా వచ్చాయి? డాక్టర్ల దగ్గర ఆన్సర్ లేదు, యోగుల దగ్గర ఆన్సర్ ఉంది. ఎలా వచ్చాయో కళ్ళు చూస్తున్నాయి, ఎంత అద్భుతమైనటువంటి రంగుల గ్రేడేషన్ చూడగలుగుతుంది. ఒక ఆకుపచ్చ రంగులోనే ఇక్కడే మీరు చూస్తే ఎంత వేరియేషన్ ఉందో. ఒక్కొక్క ఆకుకి ఆకుపచ్చ రంగు యొక్క డెన్సిటీ తీవ్రత చెప్పింది అర్థమవుతుంది కదా, ఎంత తేడా ఉందో. మీ కన్ను దాన్ని పట్టుకోగలుగుతుంది, ఎలా పట్టుకోగలుగుతుంది? ఇక్కడ ఇది అది చాలా మంచిది అని మీరు లాజిక్ చెప్పుకుంటూ జీవిస్తున్నారు మీరు. కారణం ఏంటంటే కోరికలు కనెక్షన్ లేవు. డిజైర్ సకామయత అని ఉపనిషత్స్ లో మనం చదువుతాం. ఇచ్చేత ఈ రెండు ప్లేన్స్ మీరు అర్థం చేసుకోండి, ఆసనాలు భౌతిక తలము, ప్రాణాయామము ఏ తలము? కోరికల తలము, కామము యొక్క తలము. కోరికల తలంలో కూడా మనం ఎంత అడ్డదిడ్డంగా జీవిస్తున్నాం అంటే ఏ కోరిక మీకు తీవ్రమైనది లేదు. కోరిక కూడా కోరుకోవడం చేత కాదు మీకు. నేను బీఎస్సీలో లెక్చరర్ గా ఉన్నప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ డే నేను అడగటం అలవాటు, మీరు అసలు ఎందుకు జాయిన్ అయ్యారు? డాక్టర్ అవుదాం అనుకున్నానండి, ఎంట్రన్స్ లో ర్యాంక్ రాలేదు, నా కర్మ కానీ మీ దగ్గర స్టూడెంట్ గా వచ్చాను అని పైకి అనలేదు. వాడి ఉద్దేశం అంతే కదా, నాకు ర్యాంక్ రావాలి, రాలేదు ర్యాంక్ అంచేత ఇక్కడ చేరాను అంటే అర్థం ఏంటి? నాకు మీ దగ్గర చదువుకోవటం ఇష్టం లేదు, కానీ అక్కడ ర్యాంక్ రాలేదు కనుక ఇది ఎందుకు చెప్పానో అర్థమైందా మీకు? నిజమైన తీవ్రమైనటువంటి కోరిక వస్తే ర్యాంక్ రాకపోతే ఏం చేయాలి నువ్వు? ఆ కోరిక లేదు, అసలు కోరికలు కూడా లేవు. అంచేత ఇంకా నేను మిమ్మల్ని ఇంకాస్త కింద స్థాయికి తీసుకెళ్లాల్సి వస్తుంది. అంటే మనం ఈ తలంలోనూ గొల్లేము, మనం ఇంకా కింద తలంలో ఎక్కడో ఉన్నాం. మనకి ఇంకేంట, మీకు ఏ కోరిక తీరకపోతే ఆల్టర్నేటివ్స్ ఉంటాయి తప్ప, ఈ కోరిక తీరకపోతే, ఇది తీరకపోతే, ఇది తీరకపోతే, ఇంకా మీ కోరికలు లేనట్టేగా. ఆలోచించుకోండి ఎన్ని ఆల్టర్నేటివ్స్ పెట్టుకుంటామో మనం. నిజంగా కోరికలు తీరాలి అనుకునేటటువంటి వ్యక్తి ఉంటే వాడు ఆల్టర్నేటివ్స్ పెట్టుకోడు, ఒకటే కోరిక ఉంది వాడికి, అది జరగాల్సిందే. అది జరిగేంత వరకు వాడు వాయిస్తాడు, నిజమైన కోరిక అది. అంచేత నిజమైన కోరిక రావటానికి మీకు బ్రీదింగ్ టెక్నిక్ కరెక్ట్ గా తెలియాలి, శ్వాసాన్ని గమనించటం నేర్చుకోవాలి మీరు మొట్టమొదట. శ్వాస ఎలా లోపలికి వెళ్తుంది, శ్వాస ఎలా బయటకు వెళ్తుంది ముందు గమనించుకోవటం నేర్చుకుంటే అదే మీ జీవితాలలో అన్ని కోరికలను సఫలీకృతం చేసేటటువంటి విద్యగా రూపొందుతుంది అని శ్రీకృష్ణుడు భగవద్గీత 4:6 చెప్పాడు, ధ్యాన యోగంలో చెప్పాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం దత. శ్వాసను నువ్వు గమనించుకుంటే చాలు, మీ అమ్మాయిలకి పెళ్లిళ్ళు అయిపోతాయి, మీ అబ్బాయిలకి ఉద్యోగం వచ్చేస్తుంది, కోర్టులో కేసులుంటే కేసులు నయం అయిపోతాయి. నేను అతిశయోక్తిగా ఏమీ చెప్పటం లేదు, కానీ మీరు ఎంత బలహీనులు అంటే మీ కోరికలన్నీ తీరుతాయన్నా కూడా ఇది మీరు చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. మీ కర్మ ఎలా ఉందో ఆలోచించుకోండి, మానవ జాతి యొక్క కర్మ ఎలా ఉందో ఆలోచించుకోండి. కోరికలే కదా తీరాలి, అంతకంటే పెద్దదేం అడగటం లేదు కదా. ఆయన కూడా అంతకంటే పెద్దదేం చెప్పలేదు. జ్ఞానయోగంలో గురువులకి తెలుసు కదా మనం ఎలాంటి వాళ్ళం, వాళ్ళ సంతతేగా ఆ తానులో పట్టలేంగా, వాళ్ళు అలాగే ఉండుండేవారు మొదట్లో, తర్వాత 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 కదా ఎదిగారు వాళ్ళు. అంచేత కేవలము నువ్వు శ్వాసని గమనించుకోగలిగితే, శ్వాస ప్రాణాయామం చేయమంటేనే, శ్వాసను పీల్చుకోమంటేనే, ఎక్కువ పీల్చుకో తక్కువ పీల్చుకోమని కూడా అంటాను నేను. స్థిరముగా కూర్చుని ఆసనం అది సమం కాయ శిరోగ్రీవం ధారయం అచలం స్థిర. స్ట్రైట్ గా కూర్చోవటం అంటే ఆసనంలో ఉన్నారనమాట నేను, స్ట్రైట్ గా. మరి ఎన్నిసార్లు చెప్పినా ఇంచేత అలవాటు, మరి మార్చుకోవాలి అలవాటు. అంచేత ఇక్కడ నేను చెప్పా ఈ క్లాసుల్లో, మీరు అలవాట్లు మీ చేత మానిపించేటటువంటి క్లాసులే తప్ప లెక్చర్లు నాకంటే బాగా మీరు ఇవ్వగలరని నాకు తెలుసు. ఇంకా నేనే కొన్ని కొన్ని విషయాలు మంచి లెక్చర్లు ఇచ్చే లాభంలే. కావాల్సింది ఏంటంటే కలిసి మనం కూర్చోగలగటం, స్ట్రైట్ గా కూర్చోండి, కళ్ళు ముచ్చుకోండి. ఇది ఆసనంలో బేసిక్స్. సమం కాయ శిరో గ్రీవం అనండి, ధారయన్ అచలం స్థిర, సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం, దిశశ్చానవలోకయన్. ఇంకా ఎటూ చూడకుండా శ్వాసనే చూసుకోండి. ఇది మీరు కనుక చేసుకోగలిగితే మీ కోరికలన్నీ తీరిపోతాయి. శ్రీకృష్ణుడు చెప్పినటువంటి వాక్యం ఇది. ఇది చేసుకోలేని స్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, కోర్టు సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, క్లీన్ స్వీపింగ్ చెక్ ఇచ్చాడు కృష్ణుడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తత. ఇంత ప్రాక్టీస్ చేయండి, ఇది ప్రాక్టీస్ చేయండి. అది చెప్పాను కదా మినిమం 20 మినిట్స్ చేసుకోమని చెప్తున్నాను నేను. ఆసనాలు అది అడగండి, మన వాళ్ళు చెప్తారు మీకు. అది ప్రాక్టీస్ చేయండి, 1 అవర్ ఆసనాలు, 1 అవర్ శ్వాసను గమనించడం, సారీ 20 మినిట్స్ శ్వాసను గమనించడం. అది గమనించినప్పుడు సమం కాయ శిరో గ్రీవం ధారయన్ అచలం స్థిర, సంప్రేక్ష్య నాసికాగ్రం త్వం, దిశశ్చానవలోకయన్. ఇవి బేసిక్స్. స్థిరంగా కూర్చున్నారు, కదలకుండా కూర్చున్నారు. కదలకుండా కూర్చుంటున్నప్పుడు చేతులు ఎలా అయినా పెట్టుకోవచ్చు, మీరు ఒళ్ళు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే చిన్ముద్రలు అయినా పెట్టుకోవచ్చు. కానీ దృష్టి ఎక్కడ ఉండాలి? శ్వాస మీద ఉండాలి. ప్రాణాయామం చేయకూడదు మీరు అప్పుడు. శ్వాసను ఎక్కువ పీల్చుకోవద్దు, తక్కువ పీల్చుకోవద్దు. శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, దాన్ని మాత్రమే గమనించండి. అప్పుడు మీరు ఈ లెవెల్ దాటుతారు. కళ్ళు తెరిచి చూడండి, ఈ లెవెల్ దాటుతారు. దాని తర్వాత లెవెల్ కి ఇవాళ హింట్ ఇచ్చి ఆపేస్తాను నేను. రేపటి నుంచి దాని తర్వాత లెవెల్ కి వెళ్తాం. సాధారణంగా మనం చాలా బాధలు ఏం పడుతూ ఉంటాం అంటే, ఎవరైనా మన ఫ్రెండ్ అవడో కాస్త 8 గంటలకు వస్తానన్నాడు, రాలేదు, ఇంకా టెన్షన్ మనకి, ఏమైపోయాడు ఏమైపోయాడు అంటే తెలుసు కదా. ఈ కాలంలో మనకి ఏం బాధ ఏం భయం, పిల్లలు వాళ్ళు స్కూటర్లు అది అడిగారనుకోండి ఎందుకు కొనం కదా. కానీ నువ్వు స్కూటర్ కొనకపోయినా వెళ్లేవాడు వచ్చి నేను గుద్దేయవచ్చు అని ఎందుకు తట్టడం నేను నీకు? నీకు కాళ్ళు చేతులు విరిగే యోగ్యత ఉందనుకో, నువ్వు స్కూటర్ మీదే వెళ్ళక్కర్లే. నువ్వు ఇంట్లో బాత్రూమ్ లో కాల్చారన్నా కాళ్ళు చేతులు విరుగుతాయి. కామన్ సెన్స్ అర్థమవుతుంది కదా. ఇది పోవటానికి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంది మనం యజ్ఞంలో, అది చదువుతూ ఉంటాం మనం. చందనస్య మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ తిష్టతి సర్వదా. ఎంత సింపుల్ టెక్నికో అది మాత్రం చేయదు. మీరు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు పెట్టుకుంటే లాభం ఏంటి? పెట్టుకోకుని కర్మ ఆవిడేం చేస్తాడు. కానీ అది ఏం చేస్తుందో వినండి. చందనస్య మహత్ పుణ్యం. మహత్ అంటే ఏ లెవెల్ అనమాట? అర్థమైందా? ఏ లెవెల్? అది ఈ లెవెల్ కాదు. ఇది మానవ జాతి తెలిపేటువంటి మహానుభావులు ఉండేటటువంటి మహాయోగులు ఉండేటటువంటి జాతి. చందనస్య మహత్ పుణ్యం మిమ్మల్ని ఆ ప్లేనికి తీసుకెళ్తున్నది. పవిత్రం పాపనాశనం, పవిత్రం ప్యూర్ చేస్తుంది. యాక్సిడెంట్స్ ఇవి అంతా ఎందుకు జరుగుతాయంటే ఇంప్యూరిటీ ఉండటం వల్ల. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీరు ఈ క్లాసెస్ లో చాలా చిత్ర విచిత్రమైనటువంటి ఇవి చేస్తారు. వరల్డ్ వార్స్ జరిగినా, యాక్సిడెంట్స్ జరిగినా, అది కామన్ బేసిస్ లో జరిగేటటువంటి కర్మ వల్ల జరుగుతున్నాయి తప్ప పొలిటీషియన్స్ వల్ల, ఎవరి వల్ల జరగటం లేదు అని జ్వాలాకుల మహర్షి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఫస్ట్ వరల్డ్ వార్ కావచ్చు, సెకండ్ వరల్డ్ వార్ కావచ్చు, చిన్న చిన్న యాక్సిడెంట్స్ కావచ్చు, రైల్వే ట్రాక్ డిరైల్ అయిపోవడం కావచ్చు, నక్సలైట్స్ వచ్చి మిమ్మల్ని ఉతికి పారేయటం కావచ్చు, ఇది ఏది జరిగినా కూడా దీని అంతటికీ కారణం మీరు చెప్పినటువంటి ఆలోచనలో లోపమే. మీ థింకింగ్ ప్రాసెస్ నాశనం అయిపోయింది, చెదపట్టేసింది ఆలోచన విధానంలో. ఆ ఆలోచన విధానం తప్పు అయిపోయింది కనుక దాన్ని ప్యూరిఫై చేసుకోవటానికి పుణ్యం అంటే ఏంటంటే సవ్యమైనటువంటి ఆలోచన, పాపము అంటే అపసవ్యమైనటువంటి ఆలోచన. ఇచ్చాడా అర్థం చేసుకోండి. అంచేత చందనస్య మహత్ పుణ్యం పవిత్రం పాపనాశనం. పాపమే ఉండదు అసలు, పాపాలు నాశనం అయిపోతాయి. పాపాలు నాశనం అయిపోతే మీకు కష్టాలు ఎందుకు వస్తాయి? కష్టాలు రావు ఎవరికి కూడా. చందనస్య మహత్ పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం. హరతే అంటే మీకు తెలుసు కదా, డిజాల్వ్ చేసేస్తుంది. దేన్ని డిజాల్వ్ చేసేస్తుంది? ఆపదాం, ఆపదలన్నింటినీ కూడా డిజాల్వ్ చేసేస్తుంది. ఎప్పుడు? కంటిన్యూస్ గా. ఆపదాం హరతే నిత్యం, దాని తర్వాత అదేగా మన డిజైర్. అంచేత లక్ష్మి ధనము మీరు వద్దన్నా మీ దగ్గరే ఉంటుంది. అది మీరు ఈ లెవెల్లో మంత్రం, అది యజ్ఞం చేసుకునేటప్పుడు చందనం పెట్టుకుంటే అన్ని లాభాలు ఉంటాయి. మరి మేము పెట్టుకుంటున్నాం అండి, ఏం కనిపించడం లేదు. అసలు నువ్వు ఎక్కడ పెట్టుకోవాలో, ఎందుకు పెట్టుకున్నావో తెలియకుండా పెట్టుకుంటున్నావు. పెట్టుకునేది కరెక్ట్, కానీ ఆ పెట్టుకున్నప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉండాలి అనేది తెలియదు. డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నా చూశాడు ఒకడు, కడుపు నొప్పిగా ఉంది అంటే రైల్వే ప్లాట్ఫామ్ మీద అర్జెంట్ గా అపెండిసైటిస్ ఏదో ఆపరేషన్ డాక్టర్ రిస్క్ తీసుకుని చేశాడు. అది ఒకడు చూశాడు. చూసిన తర్వాత వాడు ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక వాడు ఆవిడకి కడుపు నొప్పి వచ్చింది. ఏం చేశాడు? ఏమవుతుంది? ఇంకా కత్తి పెట్టి కోసేసినంత మాత్రాన శ్లోకం కరెక్ట్, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. కానీ మీ మానసిక స్థితి మారాలి. ఆ మానసిక స్థితి రేపు సాయంత్రం క్లాస్ లో మనం చదువుకుంటాం. అంచేత ఇక్కడ మనం చదువుకున్నవి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆసనాలు, ప్రాణాయామాలు, మానసిక స్థితి కరెక్ట్ చేసుకోవటానికి బొట్టు, ఇవి మూడు. స్నానం చేస్తున్నప్పుడు, స్నానం అయిపోయిన తర్వాత, పిల్లల చేత రాత్రి పడుకునేటప్పుడు, నిద్ర లేవగానే కనుక మీరు ఈ మంత్రాన్ని చేయించగలిగితే, అంటే వాళ్ళు ఇలా పెట్టుకుని అది చేస్తే క్రమక్రమంగా వాళ్ళ జీవితంలో ఈ అద్భుతమైన మార్పులు వస్తాయి. లక్ష్మీ తిష్టతి సర్వదా. అది మీరు చేయించలేరు. ఇంకేదంటే మీరు పరమ బద్ధకస్తులు. అది మాత్రం ఇంత సింపుల్ కదా, నిద్ర లేవగానే ఏం చేసుకోవాలి? ఇలా చేపెట్టుకుని ఏమనాలి కదా పడుకునేటప్పుడు? ఇదే పడుకునేటప్పుడు ఇది అనుకుంది. మీకు చాలా డబ్బులు వస్తాయి అంటే, మీరు చేసుకోలేని స్థితిలో ఉంటే, మీరు ఎంత భయంకరమైనటువంటి మానసిక వ్యాధి రోగగ్రస్తులో ఆలోచించుకోండి. వీఆర్ ఆల్ డిసీజ్. అంచేత మీరేదో చాలా హెల్దీగా ఉన్నారనుకోకండి, మీరు లైన్ లో పడాలి. చెప్పింది చెప్పినట్టు చేసుకోలేనటువంటి బలహీనత ఉన్నంత వరకు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. గురువు దగ్గరికి వెళ్ళి అలా ఎందుకు అవ్వలేదండి, ఇలా ఎందుకు, ఏం తెలుసని అలా ఎందుకు అవ్వలేదు, ఇలా ఎందుకు అవ్వలేదు, అసలు ఏమైనా తెలుస్తేగా, భలే క్వశ్చన్ వేసేస్తారు. నువ్వు ముందు చదవకుండా, సాధన చేయకుండా, దాని తర్వాత ఏంటి, దాని తర్వాత ఏంటి. ఒక చిన్న కథ చెప్పేసి ఆపిస్తా, కొంచెం లేట్ అయినా. ఇంతేంటే మా బామ్మగారి కథ ఇది. సెంట్రల్ ఎక్సైజ్ లో మా తాతగారు పనిచేస్తున్నప్పుడు పూర్వకాలంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన సిన్సియర్ గా వర్కర్స్ ఉండేవాళ్ళు. సరే బజార్కి వెళ్ళి, నాయన నువ్వు కూర తీసుకురారా, కూరలు అనేది పని కాన్స్టేబుల్, ఏం తీసుకురమ్మంటారు అమ్మగారు అనేవాడు. చెప్పమంటే సరే వంకాయ అంటే, వంకాయ లేకపోతే చిక్కుడుకాయ, చిక్కుడుకాయ రాస్తే అలాగేదో ఐదు ఆరు చెప్పేట్టారు. అది లేదనుకో, అప్పుడు ఏం చేస్తానరా, వచ్చేసాను అంతగాడికి వెళ్తాం ఎందుకు, ఏందో ఈ సాధనలు అంతా కూడా ఎందుకు చేయటం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనా సధనా సంతు జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.